മീഡിയ ദി വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 2017 మధ్యలో మొదలైన ఈ ప్రోగ్రాం దాదాపు 3 సంవత్సరాలు పూర్తి చేసుకువస్తోంది. ప్రతి వారము స్టార్టింగ్ లో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు ప్రతి మంగళవారం ప్రతి గురువారం కంటిన్యూస్ గా వచ్చేది. ఆ తర్వాత దాన్ని ఓన్లీ మంగళవారం తీసేసి ఓన్లీ గురువారానికి మేము మార్చడం జరిగింది. అయినా సరే మీ యొక్క ఆదరణ కానీ మీ యొక్క అభిమానం కానీ ఎక్కడా తగ్గటం కానీ ఏమీ లేకుండా కంటిన్యూస్ గా ఒక ప్రోగ్రామ్ ని ఒక యూట్యూబ్ రేడియోలో ఒక వెబ్ రేడియోలో 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఆదరించడం అనేది మీ యొక్క మంచితనానికి ఆదరణకి నా తరఫున, మా టెక్నికల్ స్టాఫ్ తరఫున, మరియు మా మైండ్ మీడియా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్నాను. నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను, మీ జేబులో, పర్సులో, బ్యాంకులో, బ్లాక్ లో ఉన్న డబ్బును మాట్లాడుతున్నాను. మీకు ఒక ప్రశ్న, మీరు నన్ను ఇష్టపడతారా, అసహించుకుంటారా? మీ జవాబు ఏదైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను ఇష్టపడ్డా అసహించుకున్నా నేను లేకుండా జీవించలేరు. ఎందుకంటే మీకు నా అవసరం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మాత్రమే కాదు, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ఉంటుంది. అంటే మీ జీవిత కాలం కన్నా మీకు నాతో, అంటే డబ్బుతో అవసరం పడే కాలం ఎక్కువ. ఇది తప్పనప్పుడు మీరు నా గురించి సరిగా అర్థం చేసుకోకుండా అపార్థాలు పెంచుకుని మీకే మీరు కొన్ని హద్దులు ఏర్పరచుకుని అందులో నుంచి బయటికి రాకుండా నన్ను మీ జీవితంలోకి రానియకుండా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా పడుతూ ఉండటం ఎంతవరకు సమంజసం, తెలివైన పని ఒకసారి ఆలోచించండి. మీకు తెలుసా, మీ మనుషుల దగ్గర నా నుంచి, అంటే డబ్బు నుంచి దూరంగా పోవడానికి లేదా డబ్బుని దూరంగా పెట్టడానికి 195కి పైగా నెగటివ్ బిలీఫ్స్ నా మీద, అంటే డబ్బు మీద ఉన్నాయన్నమాట. అంటే ఎందువల్ల డబ్బు నాకు వద్దు, ఎందువల్ల డబ్బు నాకు రాదు, ఎందువల్ల డబ్బుకు నాకు సంబంధాలు బాగాలేవు, ఎందువల్ల డబ్బును నేను కోరుకోవట్లేదు అని ఇలా చెప్పడానికి 195 పైన బిలీఫ్ సిస్టమ్స్ వాళ్ళ మనుషుల దగ్గర, వాళ్ళ బ్రెయిన్స్ లో, వాళ్ళ పెంపకంలో కానీ, వాళ్ళ యొక్క బోధనలో కానీ, వాళ్ళ టీచింగ్స్ లో కానీ ఎక్కడైతేనే ఉంటూ ఉంటుంది. అయితే చాలా కొద్ది మంది, అంటే ఓన్లీ 2% ఆఫ్ మనుషుల దగ్గర మాత్రమే మనీ, అంటే నా పట్ల ఒక పాజిటివ్ దృక్పథం కలిగి ఉంటారు. అందుకే మీరు ఒకసారి లెక్క చూసుకోండి మిత్రులారా, సింపుల్ గా అలా రౌండ్ తిరిగి చూసుకోండి, మీ చుట్టుపక్కల సర్కిల్లో తీసుకోండి, మీ చుట్టుపక్కల సర్కిల్లో తీసుకున్నా లేదా ప్రపంచ జనాభాని ఓవరాల్ హోల్ గా తీసుకున్నా 2% ప్రపంచ జనాభా వద్ద, ఐ రిపీట్, 2% ప్రపంచ జనాభా వద్ద మిగిలిన 98% జనాభా వద్ద ఉన్న మొత్తం డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది. అంటే 98% జనాభా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కలిపి కూడితే అంతకంటే ఎక్కువ ఈ 2% ప్రపంచ జనాభా దగ్గర ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి అయిన ప్రతి వారు నన్ను ఆశిస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే నేను రావడానికి ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో అలాంటి దృక్పథం కలిగి ఉండడమే కాకుండా నేను వారి జీవితంలోకి ప్రవాహంలో రావాలంటే ఏమి చేయాలో అది చేస్తారు. ఎందుకంటే నేను మీ విధానాలు, తీర్మానాలు పట్టించుకోను, నా విధానాలు, తత్వాలు నావి. మీరు నా విధానంలోకి రావాలి తప్ప నేను మీ విధానంలోకి రాను. నా నియమాలు నావే, మీ నియమాలు నాకు పట్టవు. ఎవరైతే నా విధానాలు, నియమాలు పాటిస్తారో వారికి నేను వద్దన్నా సేవకుడిలా మారుతాను, మీ జీవితంలోనికి ప్రవాహంలా వస్తాను. నేను చాలా చాలా మంచి సేవకుణ్ణి, నాతో సేవ మాత్రమే చేయించుకోండి. అలా కాకుండా మీరు మీ విధానాలు, నియమాలు మాత్రమే పాటిస్తాను అంటే నేను మిమ్మల్ని నానా తిప్పలు పెడతాను, మీ మీద యజమానిగా మారుతాను. ఒక్కసారి యజమానిగా మారానంటే నేను చాలా 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 చెడ్డ యజమాని. నా విధానాలు, నియమాలు తెలుసుకుని నేను ఏం చేస్తే నేను మీకు సేవకుడిలా మారుతానో అలాంటి పనులు చేసినప్పుడు, కానీ అలా కాకుండా అలా చేసి సేవకుడిలా చేసుకుంటారో లేదా నా విధానాన్ని నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మీరు మీ నియమాలని, మీ విధానాన్ని పట్టుకుని నన్ను యజమానిగా చేసుకుంటారో, చాయిస్ మీదే. ఇక్కడ మీకు ఒక నిజం చెప్తాను మిత్రులారా, మీరు నన్ను కోరుకోవడం కన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని కోరుకుంటాను, మీరు నన్ను ప్రేమించడం కన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నా కోసం కన్నా నేను ఎక్కువగా మీకోసం ఆరాటపడతాను. ఎందుకంటే సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే నాతో అవసరం, ఒక్క మనిషికి మాత్రమే నన్ను ఉపయోగిస్తాడు. కాబట్టి మీకోసం నా పరమార్థమైన మీ సేవ చేయడం కోసం నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ పరితపిస్తాను. కాబట్టి అలాంటి వెసులుబాటు కరిగించడం కోసం, అలా మీ దగ్గర నుంచి నేను దూరంగా వెళ్లకుండా ఉండటం కోసం, మీకు నా గురించి నా నియమాల గురించి తెలియజెప్పి మీకు నాకున్న దూరాన్ని తగ్గించి మీ జీవితాల్లో ఆనందాన్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి నేను నా చిరకాల మిత్రుడు, 21 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే మాసపత్రికలో నా గురించి, డబ్బు గురించి ధారావాహిక రాస్తూ, అదే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ పేరుతో నా గురించి, డబ్బు గురించి తెలియజెప్పే అనుభవపూర్వక 30 రోజుల కోచింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ తెలుగు ప్రజలందరూ మనీ గురు అనే ఆప్యాయంగా పిలుచుకునే, మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహించినటువంటి శ్రీ మణిగురు రాజశేఖర్ నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది, నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీరు కనుక నాతో మాట్లాడదలుచుకుంటే స్కైప్ ఐడి MYIND.MEDIA మైండ్ మీడియా కానీ, యుఎస్ఏ నెంబర్ అయితే 484364347 కానీ, అదే ఇండియన్ నెంబర్ అయితే 9885555672 కానీ కాల్ చేయండి. మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి, నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాను. అభిప్రాయాధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి దారితీద్దాం. సో మిత్రులారా, గత ఎపిసోడ్ లో కనుక మీకు గుర్తుండేటట్టయితే, గత 2 ఎపిసోడ్లుగా కూడా మనం చెప్పుకుంటున్నాం, ఒక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ పెద్ద టాపిక్ లోపల ఏమిటంటే, మనం ఎటువంటి ఆలోచన విధానాలు ఉండడం వల్ల, లేదా ఎటువంటి మనలో ట్రైట్స్ ఉండడం వల్ల మనము ఎంతసేపు మన పేద మధ్య తరగతి వాళ్ళు కానీ మిగిలిపోతుంటాము, ఎంతసేపు ఎప్పటికీ మనం ధనిక వర్గంలోకి ఎందుకు చేరలేకపోతాము, అంటే మనలో ఏ లక్షణాలు ఉండటం వల్ల మనని అది ఇక్కడ ఈ పేదరికంలోనో మధ్యతరగతి జీవితంలోనో బంధించి ఉంచుతోంది అన్న టాపిక్స్ ని మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటున్నాం. అందులో కొన్ని లక్షణాల గురించి మనం చెప్పుకుంటాం జరిగింది. ఇవాళ మరికొన్ని లక్షణాల గురించి చెప్పుకుంటాం. అయితే ఒక చిన్న రీక్యాప్ అంటే, ఈ పోయిన వారం గానీ అంత ముందు వారం గానీ ఎవరైతే ట్యూన్ కాలేదో వాళ్ల కోసం చెప్తున్నాను. ఒకటేంటంటే, బ్లేమ్ గేమ్ ఆడేవాళ్ళు, అంటే ఎవరైతే తన తప్పులకు కానీ తన మిస్టేక్స్ కానీ ఎవరైతే పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేసే మొదలు పెడతారో, అలా బ్లేమ్ చేయటం అనేది నేచరు మన పూర్గానే ఉంచుతుంది. అలా అదొకటి. ఇంకోటి ఏంటంటే, నాకంతా తెలుసు అనే నేచర్ ఏదైతే ఉంటుందో అది కూడా అవతల వాళ్ళకి, మనకి ఎందుకంటే ఎంత తెలిసినా కానీ లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎప్పుడు కూడా మనకి 100% తెలియటం అనేది జరగదు. ఎంతో కొంత మనకు తెలియకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అవకాశాలను కూడా మనం ఏమాత్రం అవతల వ్యక్తి చెప్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ నాకంతా తెలుసు అనే ఒక భావంతో మనం ఆ తెలుసుకునే ప్రయత్నం చేయము. అలా చేయకపోవడం వల్ల మనం చాలా మటుకు పోగొట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ధైర్య సాహసీ లక్ష్మి అంటారు, ధైర్యం చేయలేని వాడు భయస్థుడు ఎప్పుడైనా కానీ డబ్బును సంపాదించలేడు. అలాగే కంఫర్ట్ జోన్ అని చెప్పంటారు, అంటే కంఫర్ట్ జోన్ లో ప్రశాంతంగా ఈ యొక్క కంటెంట్మెంట్ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. ఈ సంతృప్తి నాకేం పర్వాలేదు, నాకు అంతా బాగుంది, ఇక చాలు నాకు అని ఎవరైతే అంటున్నారో అది డెఫినెట్ గా ఒక కంఫర్ట్ జోన్ యొక్క సింబల్. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్, కంటెంట్మెంట్ అనేది ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోకి మారుతుంది అనేది చాలా వేగంగా మారుతుంది, చాలా సటిల్ గా మారుతుంది. అసలు మనకు తెలిసే లోపే అది కంఫర్ట్ జోన్ గా మారుతుంది. ఒక కంటెంట్మెంట్ అనేది కంఫర్ట్ జోన్ గా మారుతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యు ఆర్ హ్యావింగ్. అంటే మీ దగ్గర ఉన్నదానికి మీరు సంతోషించగలగాలి, కృతజ్ఞులై ఉండాలి. కానీ ఇక ఇది చాలు అని చెప్పి అనుకోకూడదు. అలా అనుకున్నట్టయితే గనక ఇవాళ రోజున మన భారతదేశ మన ప్రపంచ పటంలో మానవాళి యొక్క సైన్స్ పురోగతి కావచ్చు, ఏ రంగంలోనైనా సరే మానవాళి యొక్క ఇంత పురోగతి ఏదైతే ఉందో, ఇంత డెవలప్మెంట్, అంత అభివృద్ధి ఏదైతే ఉందో, అది ఇక నాకు చాలు అన్న మానసిక స్థితిలోంచి మటుకు డెఫినెట్ గా వచ్చేది కాదండి. ఇంకా నాకు కావాలి కావాలి కావాలన్న ఆ పోరాటంలోంచో, ఇంకెలాగ అని చెప్పి తెలుసుకోవాలి, ఇంకెలాగ పొందాలి, ఇంకెలాగ ఐ షుడ్ ఇంప్రూవ్ అన్న ఆ యొక్క జీల్ నుంచి వచ్చిందే గానీ ఇంప్రూవ్మెంట్ ఇక చాలు అన్న కంటెంట్మెంట్ నుంచి రాలేదండి. కంటెంట్మెంట్ అనేది మనసు ఇండివిజువల్ గా మనకు ఉన్నదానితో సాటిస్ఫై అవ్వడానికి లేదా ఉన్నదానికి గ్రాటిట్యూడ్ తెలపడానికి పనికొస్తుంది, కానీ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మటుకు అది పనికిరాదు. ఈ తేడా, స్పష్టమైన తేడా, ఈ చాలా సటిల్ తేడా, చాలా సన్నటి తేడా ఉంటుంది. ఆ తేడా మటుకు మనకు తెలియాలి. అది తెలుసుకోగలిగిన వాడు రిచ్ క్లాస్ లోకి షిఫ్ట్ అయిపోతాడు, తెలుసుకోలేని వాడు ఇక్కడే ఉండిపోతాడు. ద నెక్స్ట్ వన్ ఈస్ జడ్జ్మెంటల్. జడ్జ్మెంటల్ న్యాయ నిర్ణేతం, న్యాయ నిర్ణేత మానసిక స్థితి అనమాట. అంటే ఎవరినైనా చూస్తే ఇదిగో వీడు 10 మందికి అన్యాయం చేసేది కాబట్టి డబ్బు సంపాదించగలిగాడనో, లేకపోతే వీడు ఎంతమందిని మోసం చేశాడు కాబట్టి వీడు అన్ని డబ్బు సంపాదించగలిగాడనో, లేకపోతే ఇది వీడికి వీడు మామగారు ఇచ్చారు కాబట్టి అనో, లేదా ఇంకోటనో 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 ఇంకోటనో, ఏదైనా సరే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్ గా తను ఈ వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి ఇంత సంపాదించగలిగాడనో, ఈ వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి ఇలా చేయగలిగాడనే ఆ యొక్క న్యాయానికి అంటే జడ్జిమెంట్ కు వచ్చేసి, డిసిజన్ కు వచ్చేసి అలా చేయడం అనేది, అంటే వాస్తవాలు నిజానిజాలు తెలియకుండా మన అవతల వాళ్ళని ఒక పాయింట్ చేయడం అనేది, ఒక కంక్లూజన్ రావడం అనేది కూడా మనని పేద స్థితిలోనూ మధ్యతరగతి స్థితిలోనూ ఆపుతుంది. ధనిక వర్గానికి వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వదు. ఎందుకంటే ధనిక వర్గానికి వెళ్ళాలి అనుకున్నవాడు, అలా వెళ్లే ఉద్దేశంలో ఉన్నవాడు ఒక ఇటువంటి ఒక పర్సన్ ను చూస్తే, ఆ పర్సన్ చూస్తే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. కానీ తను ఏమి ఎంత చేశాడు, ఏం అన్యాయం చేశాడు అని ఒక జడ్జిమెంట్ గా తను జనాన్ని అంటే జడ్జిమెంట్ గా తీసుకుని తన నుంచి దూరంగా జరగడు, రైట్? ఆ తర్వాత ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అని చెప్పంటే ఎందుకు చేయలేకపోయానంటే, ఎందుకు చేయలేకపోయానంటే అని చెప్పి ప్రతి వ్యక్తి దగ్గర ఒక స్టోరీ ఉంటుందండి. తను ఏదైనా సరే ఒక పని చేయదలుచుకుని కూడా చేయగలిగి కూడా ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేకపోయానంటే అన్న తర్వాత ఏం చెప్పినా సరే అది ఒక అద్భుతమైన స్టోరీ అవుతుందండి. ఆ స్టోరీస్ గనక వింటే అవతల వాడు తిని ఓహో అయ్యో పాపం అంటాడేమో, కానీ మనకు రిజల్ట్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. 10 మంది మిమ్మల్ని మంచివాడు అనుకోవచ్చేమో, 10 మంది మీరు చెప్పేది కరెక్ట్ అనుకోవచ్చేమో, కానీ 10 మంది మీరు చెప్పేది కరెక్ట్ అనుకోవచ్చేమో, కానీ డెఫినెట్ గా మీకు మటుకు సక్సెస్ కానీ అచీవ్మెంట్ కానీ రాదండి. నెక్స్ట్ 10 మంది అంటే అందరిలో మంచివాడు అనిపించుకోవాలి, అందరిలో మంచివాడు అనిపించుకోవాలి అనేది కూడా నేను చెప్పుకొచ్చే దాంట్లో ఒక 8 సప్త వ్యసనాల తర్వాత ఈ 8వ వ్యసనం అని చెప్పి నేను చెప్తుంటాను. జనరల్ గా ఈ 8వ వ్యసనం ఏంటంటే అందరిలో మంచివాడు అనిపించుకోవాలి అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటే విషయం అండి, అయితే మీరు డబ్బున్నవాడన్నా మారు, మీ దగ్గర మనీ ఉన్నవాడిగా మారండి లేదా మంచివాడిగా మారండి, మీరు మంచివాడిగా మారండి లేదా మనీ ఉన్నవాడిగా మారండి, అంతేగాని రెండు మటుకు ఒకేసారి సాధ్యం కావు. సో మీరు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, డబ్బులు వస్తున్నప్పుడు మీ దగ్గర అందరూ మిమ్మల్ని మంచివాడు అనాలనేది అతిపెద్ద భ్రమ. అందరూ మిమ్మల్ని మంచివాడు అనరు అనే ఛాన్సే లేదు. సో మంచివాడని అవ్వండి, డబ్బున్నవాడని అవ్వండి. అలాగే జస్టిఫికేషన్ అంటే తనకి మనం సంజాయిషి ఇచ్చుకోవడం కానీ, లేకపోతే మనకి మనం ఒక స్టోరీ చెప్పడం కానీ, ఎందుకు చేయలేకపోయానంటే అని కానీ, లేకపోతే ఇదిగో నేను కాబట్టి ఇన్ని బాధలు పడుతున్నా కాబట్టి, ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి, అది అలా చేశాం కాబట్టి, ఇంతకంటే ఎక్కడ ఎవరు ఎక్కువ చేయలేరు కాబట్టి, ఈ కాబట్టిలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా మనకు అవతల వాళ్ళకి చెప్పడానికి స్టోరీ బాగుంటుంది, కానీ రిజల్ట్ మటుకు ఇవ్వదండి. అది మన పేద మధ్యతరగతి వర్గం నుంచి అది మన ధనిక వర్గంలోకి షిఫ్ట్ చేయదు. అలాగే ఈర్ష్య కూడా, అవతల వ్యక్తి పట్ల ఈర్ష్య కలిగి ఉన్నాము అంటే, మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఈర్ష్య కలిగి ఉన్నామంటే మనకి ఈర్ష్య అవతల వ్యక్తి సాధించినట్టు కాదు సార్, అవతల వ్యక్తి దగ్గర ఆ వస్తువు ఉన్నందుకు కాదండి, అవతల వ్యక్తికి ఆ రిజల్ట్ ఉన్నందుకు కాదు. మనకి ఎప్పుడు కూడా ఈర్ష్య ఎప్పుడు వస్తుందంటే తన దగ్గర ఉన్నందుకు రాదు, మన దగ్గర లేనందుకు వస్తుంది. సో మనం ఎప్పుడైతే మన అవతల వ్యక్తిని బట్టి ఈర్ష్య పడుతున్నామో, మన మైండ్ కి మనం నా దగ్గర లేదు అన్న మెసేజ్ ని చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గా ఇస్తున్నాం అనమాట. అలాగే తర్వాత కొంతమంది అబద్దపు జీవితాలు జీవిస్తుంటారు. అబద్దపు జీవితాలు జీవిస్తూ అంటే ఏంటంటే, మనకి వాళ్ళ దగ్గర లేనిది అంటే, ఇంటి ముందేమో బెంచ్ కార్ ఉంటుంది, వీడి ఇంట్లో మన గంజి తాగి బయటకు వచ్చి ఆ కార్లో కూర్చుంటా ఉంటాడు అనమాట. సో దట్ ఈస్ అగైన్ ఫాల్స్ లైఫ్ అనమాట. ఆ ఫాల్స్ లైఫ్ ఎప్పుడైతే మనకి ఓపెన్ అయిపోతుందో, ఆ ఫేక్నెస్ ఎప్పుడైతే పోతుందో, ఆటోమేటిక్ గా మనం అప్పటిదాకా పెట్టుకున్న అంచనాలు కానీ, అప్పటిదాకా మనం చేసుకున్న డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్కాటర్ అయిపోతాయి. సో ఇది మై డిఫరెన్స్. ఇది మనం నిన్న మొన్న ఈ టాపిక్ లో గత 2 ఎపిసోడ్లుగా మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ బ్రీఫ్ గా. సో ఇవాళ టాపిక్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.
మొదట ముద్దు తీర్థమని మూల్గుతున్నది. రాదని రాలేదని ఊరకే అంటావు, రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు?
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ఒక పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలందరికీ మైండ్ మీడియా ఛానల్ మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో మనం ఇవాటి ఎపిసోడ్ లో మాట్లాడుకుంటుంది ఏ లక్షణాలు ఉండటం వల్ల మనం ధనిక వర్గంలోకి చేరలేకుండా పోతుంది, మన మనసులో మన మైండ్లో ఎటువంటి ఆలోచన విధానాలు ఉండటం వల్ల ఆ ఆలోచన విధానాలు మన ముందుకెళ్లనీయకుండా బంధనాలుగా మారి, మన కాళ్ళకు బంధనాలుగా మారి, మనం ముందుకెళ్లడానికి వీల్లేకుండా, మనం ఆ యొక్క ధనిక వర్గంలోకి చేరడానికి వీల్లేకుండా, డబ్బు మన దగ్గర రావడానికి వీల్లేకుండా, ఈ విధంగా అయితే మన ఆలోచన విధానాలు ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని లోపల ద నెక్స్ట్ వెరీ టాపిక్ ఈజ్ షై. షై అంటే సిగ్గుపట్టం అని సిగ్గుపట్టం అనుకోవచ్చు. ఈ సిగ్గుపట్టం అనే విషయానికి వచ్చేసరికి ఈ సిగ్గుపడటము అనేది దాన్ని గనక మనం లెక్క పెట్టుకుంటూ వస్తే ఈ యొక్క ఏ పని చేయాలన్నా సిగ్గు అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఎప్పుడైతే మళ్ళీ అగైన్ టాపిక్ కమ్స్ టు పై బిలో 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 14 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉంటారో 14 సంవత్సరాల లోపు వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్పోజర్ లేకుండా పై బయట వాళ్ళతో ఎక్స్పోజర్ లేకుండా, లేకపోతే ఎంతసేపు దాచి మూచి నీకు వద్దమ్మా బయట వాళ్ళతో వద్దమ్మా పరాయి వాళ్ళతో వద్దమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి అంటాం కానీ, లేకపోతే వాళ్ళు చేసిన ప్రతి చిన్న పనికి కూడా వాళ్ళని అవమానించడం కానీ, ఏడ్చేవాళ్ళు నీకేమవుతుంది, ఏడ్చేవాళ్ళు ఏం చేస్తావు నువ్వు, సిగ్గు లేకపోతే నీకు మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారా, నువ్వు ఇట చేస్తున్నావు సిగ్గు లేకపోతే సరే అని చెప్పి ఈ టైప్ ఆఫ్ సూటి పోటీ మాట్లాడడం వల్ల చిన్న మైండ్లో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చున్న తర్వాత అది ఎప్పటికీ వాళ్ళ మైండ్లో అలాగే ఉండిపోతుంది. అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే తర్వాత పెద్దవాళ్ళు అయినా సరే, ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి ఆ యొక్క సిగ్గు విడియం అనేది లోపలించి పోకుండా ఏం చేయాలన్నా ఏ విషయం చేయాలన్నా కానీ వాళ్ళకి బాధపడుతుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ గుర్తుకొస్తుందండి, నాకు ఈ యొక్క ఈ సిగ్గు వల్ల అంటే కొత్తగా వాళ్లతో కొత్త వాళ్ళతో మాట్లాడలేకపోవడం సిగ్గు వల్ల జరిగిన విషయం ఏంటంటే, ఒకనొక రోజు ఒక అంటే నేను ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్స్ చేయకంటే ముందు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో అంటే ఇప్పటికి కూడా చేస్తాను కొన్ని కొన్ని కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ యొక్క ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ అనే దాని మీద నేను 9 to 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాను ఇంజనీరింగ్ కాలేజ్ లో పీజీ కాలేజ్ లో. ఇప్పటికీ అప్పుడప్పుడు నేను అంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కొన్ని కాలేజెస్ లో నేను కంపల్సరీగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. అయితే అందులో ఒక పిల్లవాడు, అంటే ఈ యొక్క టాపిక్ నాకు ఒక 4 సంవత్సరాలు అయిందండి, 4 సంవత్సరాల కింద జరిగింది అది చాలా స్పష్టంగా. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ నుంచి నేను వర్క్ షాప్ లో దాన్ని ఇంక్లూడ్ చేశాను. అసలు ఆ తర్వాత ఈ ప్రాబ్లం ఎవరికి రాకుండా నేను ఆ వర్క్ షాప్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ పిల్లడు ఏంటంటే ఒకరోజు ఏడుస్తూ వచ్చిన తర్వాత బాధపడుతూ వస్తే నేను ఏమైంది అని చెప్పి అడిగితే, ఏమైంది నిన్న ఇంటర్వ్యూ ఉంది కదా, ఇంటర్వ్యూ వెళ్లాల్సింది కదా, నువ్వు నిన్న వెళ్ళావా ఇంటర్వ్యూకి అని చెప్పి అడిగితే ఆ పిల్లడు వెళ్ళానండి కానీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదన్నాడు. ఏంటంటే వెళితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోవడం ఏమిటి అని చెప్పి దాన్ని ఇంకొంచెం డీప్ గా కూర్చొని అసలు ఏంటి సంగతి, ఏం జరిగింది, ఏం చెప్పని చెప్పంటే, సార్ నాకు ఈ ఫలానా మెయిల్ వచ్చిందండి, ఫలానా సైబర్ టవర్స్ లో 4th ఫ్లోర్ 401 ఏదో రూమ్ నెంబర్ చెప్పి ఆ 401 లో నాకు ఇంటర్వ్యూ అన్నారు. నేను వెళ్ళి కూర్చున్నాను, ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి, 9:30 నేను వెళ్ళి కూర్చున్నాను. 10 గంటలకి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, 10 గంటల నుంచి 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే కూర్చున్నా. అప్పుడు ఆ రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి ఎవరిగా ఏం కావాలండి, మీరు ఇంకా కూర్చున్నారు, ఏంటి సంగతి అని చెప్పంటే, నేను ఇలా ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాను. ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పంటే, మరి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి కదండి, మీ ముందే కదా ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, మరి నా పేరు పిలవలేదండి ఇప్పటిదాకా, అందుకే నేను పలకలేదు అన్నాను. అసలు మీకు ఏది లెటర్ వచ్చిందా, కాల్ లెటర్ అని చెప్పి, అవును మెసేజ్ వచ్చింది, ఇదిగోండి లెటర్ వచ్చింది అని చెప్పి ఆ లెటర్ నేను చూపిస్తే అమ్మాయింది, అయ్యో మీరు రాంగ్ ఆఫీస్ లో ఉన్నారండి, ఇది 401 అన్న వరకు కరెక్ట్, కానీ ఇది 401A అండి, మీరు వెళ్లాల్సింది 401B లో వెళ్ళాలండి, మీరు ఇక్కడ పక్క డోర్ అండి ఇది, మీరు ఆ డోర్ మానేసి ఈ డోర్ లోకి వచ్చారు, పక్క డోర్కి వెళ్ళాలి మీరు, మీ ఇంటర్వ్యూ పక్క డోర్ లో పక్క ఆఫీస్ లో అని చెప్పి అనేసరికి గబగబ పరిగెత్తికి వెళ్ళాను. పరిగెత్తికి వెళ్ళేసరికి అక్కడ చూసేసరికి ఏమైందంటే, అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఒక రిసెప్షనిస్ట్ ఏమైంది, ఏం కావాలండి మీకు అని చెప్పి, ఇంటర్వ్యూస్ అండి, ఇదిగోండి లెటర్ అంటే, అవునండి ఈ లెటర్ వచ్చింది అయితే మా దగ్గర నుంచి, కానీ ఇంటర్వ్యూ మటుకు అయిపోయింది, ఆల్రెడీ సెలక్షన్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా మేము అనౌన్స్ చేసినాము అని చెప్పండి, ఎక్కడ ఫలానా బోర్డు మీద రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం మేము, అబ్బాయి కూడా ఆఫర్ లెటర్ కూడా తయారైపోయింది, తీసుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి, అయిపోయిందండి అప్పుడే, మరి పొద్దు నుంచి మీరు రాకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ రిసెప్షనిస్ట్ అడిగేసరికి ఆ పిల్లడు వెళ్ళి డీటెయిల్స్ అవి చూసుకుంటున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ పిల్లడికి ఆల్రెడీ 72+ ఏదో అగ్రిగేట్ ఉంది, కానీ వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి 55+ 58+ ఏదో మొత్తానికి, అంటే తనకంటే కూడా చాలా ఒక 15-20% తక్కువ అగ్రిగేట్ ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గ్యారంటీగా తన అమ్మాయి చూసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యో మీకు ఇంత పర్సెంట్, ఇంత మంచి అగ్రిగేట్ ఉంది, మీరు ఉండేటట్టయితే డెఫినెట్ గా సెలక్షన్ మీకు అయ్యేదని, మీకే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండేవి, మీరు ఎందుకు రాలేకపోయారు ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి అన్నారు. సరే ఇప్పుడు ఏం చేయగలరు, ఇప్పుడు ఏం చేయలేమండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నామండి అని చెప్పి అన్నారు. అనేసరికి ఆ అబ్బాయి ఏడుస్తూ వచ్చాడు అనమాట. ఇంత ఏమిటి అసలు సంగతి, నీ ప్రాబ్లం ఏమైందిరా, మరి 9:30 నువ్వు వెళ్ళిన మనిషివి, మధ్యాహ్నం 3 గంటల దాకా అక్కడ ఎందుకు కూర్చున్నావు, రాంగ్ ఆఫీస్ ఎందుకు కూర్చున్నావు, అది అవతల వాళ్ళు అడిగి నిన్ను అడిగితే గానీ నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు, లేదా అదే నువ్వు వెళ్ళంగానే వెళ్ళి అది వెళ్ళిన 9:30 లేదా కనీసం 10 గంటలకో 11:30 ఎప్పుడో మొత్తానికి ఒక అరగంటకో గంటకో ఎప్పుడో సరి అదే రిసెప్షనిస్ట్ కి ఈ లెటర్ చూపించి, మేడం నా పేరు వచ్చిందండి, నా పేరు ఇంకా పిలవట్లేదనో సంథింగ్ ఆ కదా, నువ్వు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు కదా, అసలు అమ్మాయిని అడిగితే అదే మాట అప్పుడే తెలిసేది, ఏమంటే పక్క డోర్కి వెళ్ళేవాడు సెలెక్ట్ అయ్యేవాడు కదా అండి, అదే సార్ నా బాధ అంతా, నేను అందుకే బాధపడుతున్నాను, అయ్యో అని చెప్పి నేను బాధపడుతున్నాను, అదే చేతిలో ఉన్న అవకాశం పోగొట్టుకున్నానే, నాకు చాలా అర్జెంట్ గా అవసరం ఉంది జాబ్, అయినా సరే అంత అర్జెంట్ అవసరం ఉండి కూడా నేను జాబ్ పోగొట్టుకున్నానే అని బాధపడుతున్నాను నేను అని చెప్పి, మరి ఎందుకని నువ్వు అడగలేకపోయావు అని చెప్పంటే, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, సార్ నేను 9:30 అక్కడ కూర్చున్నానండి, కానీ అక్కడ మిగతా వాళ్ళందరూ నాకులాగా ఇంటర్వ్యూ క్యాండిడేట్సే, ఒకే ఒక వ్యక్తి ఆఫీస్ తరఫున, ఒకే ఒక వ్యక్తి ఆ రూమ్ లో ఉండే, ఆ అమ్మాయి రిసెప్షనిస్ట్, రిసెప్షన్ లో కూర్చొని ఆ అమ్మాయి బిజీగా ఫోన్ లోనో ఇంటర్కమ్ లోనో వాటిలో ఇంట్లోనే మాట్లాడుతుంది, ప్లస్ అదిగాక ఆ అమ్మాయి నాకు తెలియదండి, అయితే ఎంత డీటెయిల్స్, సరే నువ్వు ఎందుకు అడగలేకపోయా అంటే, సార్ నాకు ఇట్లా కొత్త వాళ్లతో అందిన అమ్మాయిలతో మాట్లాడాలంటే నాకు కొంచెం సిగ్గండి అని. ఇక్కడ మీకు గనక అర్థమైతే మై డియర్ ఫ్రెండ్స్, తన సిగ్గు ఖరీదు, తన కెరీర్ ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక చిన్న ఒక సిగ్గు అనే చిన్న యాక్టివిటీ వల్ల, ఒక సిగ్గు అనే చిన్న ఫీలింగ్ వల్ల దాన్ని పోగొట్టుకోలేకపోవడం వల్ల తన ఒక అద్భుతమైన జాబ్ అవకాశాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అదొకటే అయి ఉండొచ్చు, అదొకటే మనకు తెలిసి అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి అటువంటి అవకాశాలు అడుగడుగున జీవితంలో పోగొట్టుకుని ఉంటాడు. అలా ఆ సిగ్గు అనే దాని నుంచి ఆ షై అంటే కొత్త వాళ్ళంటే సిగ్గుపట్టం కానీ, మాట మాట్లాడాలంటే సిగ్గుపట్టం కానీ, 10 మందిలో వాయిస్ రేజ్ చేయాలంటే సిగ్గుపట్టం కానీ, చాలా రకాల సిగ్గులు ఉంటాయి మనకి. అట్లాంటి సిగ్గు మీడియాలతో ఉండిపోయే వ్యక్తికి ఎప్పటికీ కూడా తన ముందుకెళ్లలేడు, ధనిక వర్గంలోకి చేరలేడు. యూ షుడ్ గివ్ యువర్ ఓన్ వాయిస్, యూ షుడ్ గివ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మనం మన ఐడెంటిటీగానే మన వాయిస్ గా మనం పెట్టలేక, మనం చెప్పలేకపోతే 10 మందిలో అది మనకి ఎప్పటికైనా కానీ నష్టదాయకంగానే మారుతుంది. సో ఇది కాకుండా ఇంకా కొంతమంది ఉంటారండి, అద్భుతమైన వ్యక్తులు, అద్భుతమైన వ్యక్తులు అన్నమాట. ఈ అద్భుతమైన వ్యక్తులు ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే పక్కన ఎవరుంటే వాళ్ళకి నచ్చాలి. వీళ్ళు ఏ పని చేయాలన్నా పక్కన ఎవరుంటే వాళ్ళకి నచ్చాలి. అంటే నేను చెప్పేది మీకు తమాషా గానో నవ్వు గానో ఉండొచ్చు కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నారండి మన సర్కిల్లో, మనం ఎదుక్కుంటే కనపడతారు. వీళ్ళకి ఏది చెయ్యాలన్నా పక్కన వాళ్ళకి నచ్చాలన్నమాట. అంటే పక్కన వాడు ఎస్ బాగుంది అంటే, అంటే ఆఖరి వీడు చొక్కా కొనుక్కోటానికి వెళ్ళినా పక్కన ఫ్రెండ్ని తీసుకెళ్తాడు, పక్కన ఫ్రెండ్ని తీసుకెళ్లి బాగుంది అని చెప్పి వాడు అంటే కొంటాడు, వాడు బాగాలేదు అంటే కొండమాట. ఆఖరిగా ఈ ఫ్రెండ్ని కూడా అడిగినా కానీ ఫ్రెండ్ నీ ఇష్టం అన్నాడు అనుకోండి, ఆఖరికి ఎవరు కనపడపోతే ఎట్లీస్ట్ ఎదురుగా ఉన్న సేల్స్ మెన్ అయినా అడుగుతాడు అనమాట ఎలా ఉంది అని చెప్పి. అంటే ఆన్ టోటల్ గా ఈ క్యారెక్టర్ ఏంటంటే ఈ యొక్క ఓన్లీ ఈ చొక్కా కొనుక్కోవడం ప్యాంట్ కొనుక్కోవడం దగ్గరే కదండి, వీళ్ళు చాలా 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 ఏమంటారంటే చాలా చాలా దూరం వెళ్తారు. ఈ చాలా చాలా దూరం వెళ్ళి వీళ్ళు ఈ ఒపీనియన్ సీకింగ్ అనేది, అదర్ పీపుల్ ఒపీనియన్ సీకింగ్ అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని అవతల ఇతరుల అభిప్రాయానికి గౌరవించడం అనే దాన్ని చాలా తీవ్ర స్థాయిలో కూడా చేస్తుంటారు. అది ఏంటి ఎట్లా అనేది మనం చిన్న బ్రేక్ తీసుకుని తెలుసుకుందాం.
కాడను నేనే వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే పగల రాణి నీ సొగసు కాడను నేనే వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే పగల రాణి నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణి నీవే ఓహో కోర తూపుల నెరజాన కోర వయసు తినదాన కోర తూపుల నెరజాన పెదలు తెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన పగల రాణివి నీవే. కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే, కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే, వరుణి కౌగిక ఒరిజినల్సట కరగిపోదువులే, పగల రాణివి నీవు, సొగసు కాడను నేను, ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే, పగల రాణివి నీవు.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ వీబీ వెంకట భామిడి పాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే, మన మైండ్ సెట్లో ఇటువంటి లోపాలు ఉండటం వల్ల మనం ఒక ధనిక వర్గానికి చెందకుండా, ధనిక వర్గానికి రీచ్ కాలేకుండా ఎంతసేపు మనం పేద మధ్యతరగతి వర్గంలోనే ఉండిపోతాం అనేది దాంట్లో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పాయింట్. బ్రేకింగ్ ముందు చెప్పుకుంటున్న పాయింట్, ఇతరుల అభిప్రాయాలకి విలువ, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం అనేది తప్పని నేను అంటలేదండి, కానీ ఇతరుల అభిప్రాయాలకు విలువ ఏ స్థాయిలో ఇవ్వాలి అనేది, ఎంతవరకు ఇవ్వాలి అనేది కొంతమందికి అసలు ఆ యొక్క తేడా తెలియదు. ఎంతసేపు అంటే ఎప్పుడు కూడా ఇతరులకు తనకి నచ్చిందా లేదా అనే దానికంటే కూడా ఇతరులకు నచ్చిందా లేదా అనే దాన్నే ప్రామాణికంగా తీసుకుని, ఇతరులకు నచ్చటం అనేది ఆ ఇతరులు అనేవాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, లైఫ్ పార్ట్నర్ లైఫ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే స్ట్రేంజర్స్ దాకా కూడా నిరభ్యంతరంగా వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను కనుక్కోవడం అనేది కనుక్కుంటూ ఉంటారంటే, ఈ యొక్క షోరూమ్ లోకి వెళ్ళి ఒక చొక్కా కొనుక్కోవడం దగ్గరికి వెళ్ళేసరికి అంటే వీళ్ళు 99% వీళ్ళు ఒక ఫ్రెండ్ లేకనే వెళ్ళలేరు, వెళ్ళరు కూడా. ఆ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాలి, ఆ ఫ్రెండ్కి నచ్చాలి, అప్పుడు వీడు చొక్కా కొనుక్కోవాలన్నమాట. ఈ కనీసం ఈ ఫ్రెండ్ కనుక నీ ఇష్టం అన్నాడంటే మటుకు వెంటనే అక్కడ సేల్స్ మ్యాన్ అడుగుతున్నాడు, క్యా బాస్ ఏం భయ్యా ఎట్లుంది, మనకి బాగుందా షర్టు అని చెప్పి మళ్ళీ అడగాలన్నమాట. అంటే ఆన్ టోటల్గా ఎవరో ఒకళ్ళు తనకు అభిప్రాయం చెప్పి ఎస్ అని చెప్తే, అంటే ఆ అభిప్రాయాన్ని పట్టుకునే తను ఆ షర్ట్ కొంటాడు తెస్తే, తనంతర తనకు నచ్చిందా లేదా అంటే తనకంటూ ఒక అభిప్రాయం కానీ, తనకంటూ ఒక ఐడియా కానీ, తనకంటూ ఏమి పెట్టుకోరన్నమాట. అయితే ఇందులో పరాకాష్ఠ ఏంటంటే, వీళ్ళకి వీళ్ళ ఈ యొక్క నేచర్ లో ఉన్న వాళ్ళకి పరాకాష్ఠ ఏంటంటే, వీళ్ళకి అంటే జనరల్ గా తీసుకెళ్లడం వేరు, ఇలా తీసుకెళ్లడం వేరు. అంటే ఆఖరికి వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినా గానీ ఆ ఫ్రెండ్ అనేవాడిని తీసుకెళ్తారు అనమాట. ఆ ఫ్రెండ్ అనేవాడిని తీసుకెళ్ళా అంటే ఫ్రెండ్స్ సరదాగా తోడుగా వెళ్లడము అనేది ఒక మోడల్, అది ఓకే అంతవరకు అది తేడా లేదు, అంతవరకు దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళని అభిప్రాయం అడుగుతారు, ఏమంటావు ఎలా ఉంది, ఏమంటావు ఎలా ఉంది, పర్లేదా, ఇలా నేను చేసుకోవచ్చా, బాగుంటుందా అని చెప్పి ఎవరికి నచ్చాలి, ఎవరు నచ్చుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఎవరిని అడగాలి, ఇది ఏంటంటే ఇట్స్ టూ పర్సనల్. అంటే మనకి అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవడం అనేది మనకి ఎంత పర్సనల్ విషయమో అది కంప్లీట్ గా ప్రపంచంలో ఈవెన్ ఆఖరికి ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒకనొక స్టేజ్లో తల్లిదండ్రులు కూడా నీ ఇష్టంగా నీకు ఓకే అనుకుంటేనే చేసుకో అని చెప్పి అంటారు. అలాంటి పర్సనల్ ద మోస్ట్ పర్సనల్ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ కానీ కాకూడని కాకుండా ఉండేటటువంటి ఆ యొక్క పర్సనల్ ఇష్యూలో కూడా వీళ్ళకి ఒక ఫ్రెండ్ గురించి ఒక ఫ్రెండ్ ఒపీనియన్ కావాలి, లేదా ఇంకోళ్ళ ఒపీనియన్ కావాలి, ఇంకోళ్ళ ఒపీనియన్ కావాలి. మరి ఇది ఇలా ఉంటే లోపల ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ ఎవరినో, ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఈ లక్షణం ఉంటే ఆ అమ్మాయి కూడా ఈ ఫ్రెండ్ని ఎవరినో తోడు పిలుస్తుంది, తోడు పిలిచి ఉండమే అంటుంది. ఆ ఉన్న తర్వాత ఆ ఫ్రెండ్ని కిటికీలో ఉంచో, ఈ కట్టిన చాటి నుంచో, లేదా అక్కడి నుంచో ఇక్కడి నుంచో చూసి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి తన ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి ఒపీనియన్ చెప్తేనే కానీ వీళ్ళకి ఆ యొక్క ఓకే మనం చేసుకోవచ్చు అనే ఊపు కానీ లేదా మనం తీసుకోవచ్చనే డెసిషన్ కానీ వీళ్ళు రాలేరు. ఇది ఒక లెవెల్. దీనికే మీరు దారుణం అని చెప్పి ఇంత దారుణంగా కూడా ఉంటారా అంటే ఉంటారండి. మనం చూడాలి, అంతే. మనం చూడగలిగితే ఇలాంటి దారుణమైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కాదు, వీళ్ళకంటే దారుణమైన వాళ్ళ గురించి చెప్తారు. వీళ్ళు కాదు కానీ వీళ్ళకంటే మహాదారుణమైన వాళ్ళు ఎవరంటే, ఒకవేళ పెళ్లి చూపులకు కానీ ఎంగేజ్మెంట్కి కానీ మ్యారేజ్కి కానీ రాని మిత్రుడు ఎవరైనా ఉండి వాళ్ళు కనుక పొరపాటు రిసెప్షన్కి వస్తే, రిసెప్షన్లో వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నించుని వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంటారు, వాళ్ళు వచ్చి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తుంటారు. ఆ కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళని పక్కన తీసుకెళ్లి అడుగుతారు అన్నమాట, ఎలా ఉంది, ఎలా ఉన్నాడే అని, కానీ అమ్మాయి కానీ లేదా ఎలా ఉందిరా అని చెప్పి వీళ్ళు కానీ అడుగుతాను. ఎప్పుడు అడుగుతున్నారండి, పెళ్లి చూపుల్లో కాదు, ఎంగేజ్మెంట్లో కాదు, మ్యారేజ్లో కాదు, అన్నీ అయిపోయిన తర్వాత రిసెప్షన్లో అడుగుతున్నావు. రిసెప్షన్ పార్టీలో నువ్వు అడుగుతున్నావు అంటే ఇప్పుడు వీడు ఏం చెప్పాలి, వీడు ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా, అంటే నీ ఎస్ అని చెప్తే ఆనందమా, నో అని చెప్తే ఆనందమా. ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి కనుక బాగాలేదు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయబోతున్నావు, ఇది వచ్చిన ఫ్రెండ్ లేదు బాగాలేదు, ఈ పర్సన్ బాగాలేదు అని కానీ లేదా అబ్బే అంతగా ఏం లేదండి అని చెప్పి అన్నాడు అనుకోండి, అంటే లైఫ్ లాంగ్ నువ్వు డిసాటిస్ఫాక్షన్తో గడపటమే కదా. లేదు పోని ఇలా కాదు, అవతల వాడు కొంచెం దిల్దార్, వచ్చిన వాడు కొంచెం దిల్దార్ గాను, ఇప్పటి నిన్ను బూస్టప్ చేయడానికో, నిన్ను పెట్టాక నిన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడానికో, అబ్బా భలే ఉందిరా కత్తిలాగా అన్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు అబ్బో అద్భుతంగా ఉన్నాడు, అద్భుతంగా అబ్బా ఎంత అందగాడే, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, కత్తిలాగా ఉన్నాడు కుర్రాడు, అబ్బా చాక్లెట్ లాగా ఉన్నాడనో లేకపోతే యాపిల్ పండ్ లాగా ఉన్నాడు. సినిమాల్లో డైలాగులు వస్తున్నాయి కదండి, ఈ మధ్య హీరోయిన్ డైలాగులు, అలాంటి హీరోయిన్ల డైలాగులు వేసి అయ్యి బాబోయ్ ఎంత పొడుగు అని చెప్పి ఆ టైప్లో కనుక ఈ ఫ్రెండ్ పక్కన వచ్చిన ఫ్రెండ్ ఈ లైన్ని మెచ్చుకుంటే, లేదా ఆ పక్కన వచ్చిన ఫ్రెండ్ ఈ లైన్ని మెచ్చుకుంటే రేపటి నుంచి వీళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతారా, చేస్తారా, అసలు ఇంటికి రానిస్తారా, ఇంటి అడ్రస్ అయినా చెప్తారా, ఏది బాగుంది అంటే, బాగాలేదు అంటే అరే కనీసం అడిగినందుకన్నా చెప్పచ్చు కదరా. అంటే ఇప్పుడు ఏం కావాలి నీకు, ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా, అసలు మనకే ఎవరికి క్లారిటీ కావాలి, ఎవరికి నచ్చాలి ఆ బతుకను. నువ్వు పెళ్లి చేసేసుకున్నావు, ఆల్రెడీ అయిపోయింది, కొంతమంది అయితే ఆ పెళ్లి తర్వాత రిసెప్షన్ కి మధ్యలో నప్షనల్ సెరిమనీ కూడా అయిపోతుంది. ఆ సెరిమనీ కూడా అయిపోయిన తర్వాత అంటే ఒక రకంగా నువ్వు అన్ని రకాలుగా నువ్వు కమిట్ అయిపోయిన తర్వాత, బైండ్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నచ్చిందా లేదా, బాగుందా బాగాలేదా అని అడగటం అంత స్టూపిడిటీ, అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అయినా సరే జనాల అటువంటి మూర్ఖత్వ పనులు చేస్తూనే ఉంటారు, అటువంటి మూర్ఖత్వ పని చేస్తారు వాళ్ళు, రైట్. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా కర్ర ఎరగకుండా పాము తావకుండా అన్నట్టుగా, ఎందుకంటే బాగుంది అని చెప్పి చెప్పామనుకోండి, బాగుందని చెప్పి ముఖస్థితి కోసం చెప్తే వీడు ఎక్కడ మనకి డిస్టర్బ్ అవుతాడో, బాగాలేదు అని చెప్పి వాస్తవం చెప్తే వీళ్ళు ఎక్కడ మళ్ళీ మన బాధపడతారో, ఎందుకు వచ్చింది మన ఊరికే వచ్చి భోంచేయడానికి వచ్చాం, సైలెంట్ గా భోంచేసి వెళ్ళిపోతే అయిపోయింది, అలా భోంచేయకుండా మనం ఎందుకు వచ్చి గొడవ పడాలి అని చెప్పి అనుకుని వాళ్ళు కూడా చాలా తెలివిగా ఏమంటారంటే, అంటే అమ్మాయి ఎలా ఉంది చెప్పడు, అబ్బాయి ఎలా ఉంది చెప్పరు, అంటే వీళ్ళిద్దరు ఇండివిజువల్ గా చెప్పరు. ఇండివిజువల్ గా చెప్పకుండా ఏం చేస్తారంటే మనకి జోడి బాగుందిరా, ఇద్దరు మేడ్సర్ ఇచ్చేదలా ఉన్నారు, జోడి బాగుంది అంటే ఎక్కడ ఒకళ్ళని చెప్పరా అనమాట, ఇద్దరు తెలివిగా జోడి బాగుంది మేడ్ఫర్ ఇచ్చేదలాగా ఉన్నారు. మేడ్ఫర్ ఇచ్చేదలాగా అంటే ఇక అది నువ్వు ఇక్కడ మన పారామీటర్ అక్కర్లేదనమాట, ఇదో కోతి అదో కొండముత్సు అనుకున్నా కానీ అది పై మేడ్ఫర్ ఇచ్చేదనే. అంటే నువ్వే అసలు కోతిలాగా ఉంటావు, నీకు అదో కొండముత్సులో దొరికింది, మేడ్ఫర్ ఇచ్చేదారు. మీ ఇద్దరు ఒకళ్ళకొని సరిపోయారు అంటే, మీ ఇద్దరు ఒకళ్ళకొని సరిపోయారంటే చాలా సేఫెస్ట్ గేమ్ ఏంటంటే, నాకేమాత్రం నచ్చలేదు రా, నీకు నీకైతే సెట్ అయింది కానీ నా వల్ల అయితే కాదు, నేను దాని మీద ఏ విధమైన దృష్టితోటి లేను, అది నీకు వరకు నీ వరకు నీకు సెట్ అయిందో లేదో చూసి చెప్పాను కాబట్టి నీ వరకు నీకు సెట్ అయింది అంతే అని చెప్పడం ద్వారా తను తన సేఫ్ గేమ్ ఆడతాడు. మ్యాజిక్ ఏంటంటే ఈ రిసెప్షన్ లో ఉన్న క్యాండిడేట్ కూడా వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి అదే మాట చెప్తాడు. సో ఇదంతా కూడా ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది, అదొక గేమ్ టైప్ లో నడుస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఈ అదర్ పీపుల్స్ ఒపీనియన్ తీర్చుకొని ఆ అదర్ పీపుల్ ఒపీనియన్ వల్ల మాత్రమే మన జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో కూడా చేయగలిగినప్పుడు, అప్పుడు అటువంటి వాళ్ళు ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త ఉద్యోగం చేయాలన్నా, ఒక కొత్త వెంచర్ చేయాలన్నా, లేదా ఏదైనా ఒక కొత్త విషయం చేయాలి అంటే అది అందరికీ నచ్చి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఆ అద్భుతంగా ఉంది బాగుంది అని చెప్పి చెప్తే కానీ వీళ్ళు చేయరన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఒక విషయాన్ని వెంచర్అప్ చేసేటట్టు, ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు, ఎప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించేటట్టు, ఎప్పుడు వాళ్ళు ఆ వర్గం ఈ పేద మధ్యతరగతి వర్గం నుంచి ధనిక వర్గంలోకి షిఫ్ట్ అయ్యేటట్టు, ఇది ఎక్కడైనా అయ్యే పని లాగా మీకు కనపడుతుందో చెప్పండి. రైట్, ద వెరీ నెక్స్ట్ పాయింట్ అండి. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంకో రెండు పాయింట్లు ఉన్నాయండి. ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేనే చెయ్యాలి. ఇది కొంచెం అంటే ఈ పేద మధ్యతరగతి వర్గంలో అంటే పేద వర్గంలో కాదు కానీ కొంచెం మధ్యతరగతి వర్గంలో వచ్చి కొంచెం దాదాపుగా ధనిక వర్గం సైడ్గా ట్రావెల్ మొదలు పెట్టిన వాడు, జర్నీ మొదలు పెట్టిన వాళ్ళకి ఇది బాగా కనపడుతుంటుంది. దీంట్లో అంటే ఏంటంటే ఒక బిజినెస్ పెడతాడు ఒక ఆయన. బిజినెస్ పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టి దాంట్లో మార్కెటింగ్ కి ఒక వ్యక్తిని పెట్టుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ కి ఒక వ్యక్తిని పెట్టుకోవచ్చు, లేదా మేనేజ్మెంట్ కి ఒక వ్యక్తిని పెట్టుకోవచ్చు. అంటే ఏదో ఒక తన కింద ఒక టీమ్ అనేది, ఇప్పుడు సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఇండివిజువల్ గేమ్ కాదండి, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా టీమ్ గేమ్. ఆ టీమ్ గేమ్ లో టీమ్ మెంబర్స్ ఉండాలి, ఆ టీమ్ మెంబర్స్ ఉండాలి కాబట్టి ఆ టీమ్ మెంబర్స్ ఉన్నారంటే ఆ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ చేయడానికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకో సమస్య వచ్చేది ఏంటంటే, ప్రతి వాళ్ళు మీ అంత ఎఫిషియెంట్ కాకపోవచ్చు, లేదా ప్రతి వాళ్ళకి మీకున్న అభిప్రాయమే లేకపోవచ్చు, లేదా ప్రతి వాళ్ళకి కూడా మీకు లాంటి థాట్ ప్రాసెస్ లేకపోవచ్చు, ప్రతి వాళ్ళకి మీకు లాంటి స్కిల్స్ లేకపోవచ్చు. కానీ అటువంటిప్పుడు ఏం చేయాలి, అటువంటిప్పుడు వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే, అటువంటి కేపబుల్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ దృష్టిలో ఈ యొక్క చిన్న బిజినెస్ లోకి వచ్చినప్పుడు, ఏదో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు పీపుల్ డోంట్ ట్రై టు హైర్ క్వాలిటీ, అంటే బాగా స్కిల్ఫుల్ ఉన్న వాడిని హైర్ చేస్తే, స్కిల్ఫుల్ ఉన్న వాడిని పనిచేయమంటే తనకి జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, తన బడ్జెట్ పెట్టుకుని తన జీతానికి ఏదైతే ఎవరైతే వస్తారో ఆ రేంజ్ లో వాళ్ళు కొంచెం అట్యూటిగా ఉన్నా సరే తీసుకుంటారు. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే, దానికి వాళ్ళకి నెలవారీ మనకు 4,000 ఖర్చు తగ్గుతుంది అనుకుంటూ ఉంటారే కానీ, ఆ 4,000 తగ్గుతున్న ముసుగులో ఎంత ఎక్కువ డ్యామేజ్ అవుతుందన్న దాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉండరండి. అంటే ఒక హై క్యాపబుల్ పర్సన్ ని మనం ఒక 4,000 5,000 పెట్టి ఇచ్చినా, తను తన ఎఫిషియన్సీతో గానీ, తన యొక్క ఎఫర్ట్స్ తో గానీ, తన యొక్క టాలెంట్ తో గానీ, తన యొక్క క్యాపబిలిటీస్ తో గానీ, అట్లీస్ట్ తను ఇచ్చిన జీతానికి, తనకి తను తీసుకుంటున్న జీతానికి కనీసం 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు సంపాదించి మనకి ఇవ్వగలుగుతాడు. అంటే తన ఎఫర్ట్స్ తోటి సంపాదించి మనకి ఇవ్వగలుగుతాడు. రైట్, తను తన మానాన్ని తను వదిలేసినా కానీ తను చేసి మనకి ఇవ్వగలుగుతాడు. మనం ప్రతిసారి తనని మానిటర్ చేయాల్సిన పని లేదు, తను ఫాలో అప్ చేయాల్సిన పని ఉండదు, లేదు తనని మాటిమాటికి తను కూర్చోబెట్టి ఇది ఇలాగాది ఇలాగ అని చెప్పి నేర్పించాల్సిన పని ఉండదు. అదే మనం మన జీతంలో సరిపోతుంది, మన బడ్జెట్ లో వస్తున్నాడని చెప్పి 5,000 తగ్గుతుందనో 10,000 తగ్గుతుందనో ఒక వ్యక్తిని తీసుకున్నారంటే, ఆ వ్యక్తికి ఎఫిషియన్సీ లేదన్న సంగతి మనకు ముందు నుంచి తెలుసు కాబట్టి, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మనము ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి ఏంటంటే, మీ యొక్క డబ్బు కాదండి అక్కడ విషయం. ఇంకో పాయింట్ చెప్తున్నాను, ఆ వ్యక్తికి మీరు రోజుకు ఒక అరగంట గంట కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వటము, ఎక్స్ప్లెయిన్ చేయటము, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, వాడికి తెలియదు కాదు చెప్పాల్సి వస్తుంది, నేర్పించాల్సి వస్తుంది, తనకి ఒకటి నాలుగు తప్పు చేస్తే సరిదిద్దాల్సి వస్తుంది. అంటే మీరు మీ బిజినెస్ మానేసి ఒక పర్సన్ ని ట్రైనింగ్ లో బిజీ అయిపోతారు. మరి ఒక పర్సన్ ని ట్రైన్ చేయడంలో బిజీ అయిపోతారు. ఆ పర్సన్ ని ట్రైన్ చేయడంలో మీరు రోజుకు ఒక అరగంట గంట మీరు కేటాయిస్తున్నారు అనుకున్నా, అరగంట గంట అయినా సరే మీరు కేటాయిస్తున్నారు అనుకుంటే, ఆ గంట యొక్క మీ ప్రొడక్టివ్ వాల్యూ ఎంత, మీ ప్రొడక్టివ్ వాల్యూ ఎంత, ఒక బాస్ గా ఆ గంట సేపట్లో మీ యొక్క అవుట్పుట్ వాల్యూ ఎంత, అటువంటిది మీరు నెలలో 25 రోజులు 25 గంటలు మీరు కేటాయిస్తున్నారంటే, నెలలో 25 గంటలు అంటే ఒకవేళ మీరు గనక పొరపాటున మీరు ఒక గంటకు మీ సంపాదన 1000 రూపాయలు అనుకున్నా, లేదా గంటకు మీ యొక్క టైం విలువ 1000 రూపాయలు అనుకున్నా, నెల మొత్తం మీద 25,000 రూపాయలు మీరు మీ డబ్బును వేస్ట్ చేస్తున్నారు. ఆ 25 రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అంటే, వీడికి ఒక 4-5 వేలు జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో. 5,000-10,000 జీతం ఎక్కువ ఇస్తే ఆ క్వాలిటీ పర్సన్ వస్తాడు, కానీ ఆ క్వాలిటీ పర్సన్ కి 5-10 వేలు ఇవ్వటం ఇష్టం లేక, ఈ సెకండరీ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నవాడిని, ఇన్ఫీరియర్ టాలెంట్ ఉన్నవాడిని తీసుకుని మనము వాడికి 25,000 మనం ఎదురుగా మనం ఖర్చు పెట్టుకుంటూ, ఇండైరెక్ట్ గా ఖర్చు పెట్టుకుంటూ మనం వాళ్ళని ట్రైనింగ్ చేస్తాం. ఇంత ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా సెట్ అయి చేస్తారా? చెయ్యరు. చెయ్యరు కాబట్టి ఏం చేస్తారు? ఆ పని అంతా మళ్ళీ మనమే చేసుకుంటాం. సో ఇక్కడ ఏమైతుంది, అక్కడ పర్సన్ కి నిజంగా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే ఆ వ్యక్తి పని తాను చేస్తాడు, కానీ ఈ వ్యక్తి 10,000 మిగుల్చుకునే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనం దీన్నే పెన్నీ వైజ్ పౌండ్ ఫూల్ అంటారు మనం. ఓకే, పెన్నీ వైజ్ పౌండ్ ఫూల్ అంటారు దీన్ని. అంటే మళ్ళీ తెలుగులో చెప్పాల్సి వస్తే కూడా, తెలుగులో ఇంకోలాగా చెప్పాల్సి వస్తే కనుక, ఇది వెనక నుంచి ఏనుగులు పోవచ్చు కానీ ఎదరక నుంచి వెనక పిల్ల కూడా పోవటానికి ఇల్లేదని చెప్పి, అంటే వెనక్కి మనకి లెక్క లేకుండా మనకు తెలియకుండా మనం ఎంత నష్టపోవచ్చేనా పర్వాలేదు, కానీ మనకు తెలిసి తెలిసి మనం దానికి లాభసాటిగా ఉండేటట్టుగా చెయ్యకూడదు, చేయలేము అనే ఇంటెన్షన్ తో మనం చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే, ఆ తర్వాత ఇక నెక్స్ట్ ట్రాప్ లో ఎక్కడ పడతామంటే, నేనే చేసుకోవాలి అంటే, మా ఎదవలండి వీళ్ళందరికీ ఉన్నారే కానీ మా ఆఫీసులో ఎదవలు ఒక్కడికి ఒక్క పరిచేత కాదు, అన్నీ నేనే చేసుకోవాలి, వాళ్ళు కూర్చోబెట్టి టైం కొట్టుకురా అంటే కొట్టడం రాదు, వాడికి మెయిల్ పెట్టరా అంటే పెట్టడం రాదు, వాడిని చేయాలంటే చేయటం రాదు, వీళ్ళందరికీ ఊరికి జీతాలు ఇస్తేనే కానీ వీళ్ళకి ఒక్క పని, అన్ని నేను చేసుకుంటేనే ముందుకెళ్తా, కానీ నేను చేయకపోతే మా ఆఫీసులో ఒక్క పని నడవదు అని. బాధాకరమైన విషయం ఏంటంటే, దీన్ని గర్వంగా చెప్పుకుంటారు అవతల వాళ్ళు. ప్రాబ్లం అది, అంటే నాకు అన్నింటికన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ నేను అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది, మిగతా వాళ్ళందరూ మా ఆఫీసులో మిగతా వాళ్ళందరూ సన్నాసులు, మా అటెండర్ దగ్గర నుంచి కూడా ఏ పని చేతగాని వాళ్ళు, అటెండర్ కూడా గ్లాసులో నీళ్ళు ఎట్లా పోసి పెట్టాలో నేనే చెప్పాలి, లేదా మేనేజర్ కూడా ఎలా చేయాలో నేనే చెప్పాలి, వీళ్ళందరూ ఎవరికి సరిగ్గా పనిచేత కాదు, అన్ని పనులు నేనే చేసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి అంటున్నాడంటే, అది గొప్పతనం కాదండి, ఆ వ్యక్తి యొక్క చేతగానితనం, లిటరల్ గా ఆ వ్యక్తి యొక్క చేతగానితనం. ఎందుకంటే ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తికి రైట్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం రాలేదన్నమాట. అంటే ఒక వ్యక్తికి 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఆ వ్యక్తికి రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవడం రాలేదు, లేదా రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నా తన్ని తీసుకోగలిగే ఆలోచన స్థితిలో లేడు. రైట్ పర్సన్ సెలెక్ చేసి ఉండొచ్చు, కానీ తను ఒక 5,000-10,000 ఎక్స్ట్రా అడుగుంటాడో, తేడాగా అడుగుంటాడో, లేదా నాకు ఫ్రీడమ్ కావాలన్నాడో, ఏదో అన్నాడు, ఏదో అన్నది తనకు తనకి ఆ విధంగా తీసుకోగలిగే మనస్తత్వం లేకపోవడం వల్ల, ఆ క్వాలిటీ పీపుల్ని తీసుకోకపోవడం వల్ల, ఇంటీరియర్ క్వాలిటీ పీపుల్ తీసుకున్నందువల్ల తనకు తెలుసు ఆ ఇంటీరియర్ పీపుల్ తోటి తన క్వాలిటీ అవుట్పుట్ రాదని. కాబట్టి క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే తనే చేసుకోవాలన్న సంగతి తెలుసు. అటువంటి అప్పుడు వాళ్ళని ఉంచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని ఉంచుకోవడం మానేస్తే ఎట్లాగూ పనులన్నీ మీరే చేస్తున్నారు కాబట్టి కనీసం వాళ్ళ జీతాలన్నా మిగిలితే, కనీసం ఆ తెలివితే అట్లన్నా, అంటే ఈ నలుగురిని కూర్చోబెట్టి నేను జీతాలు ఇచ్చేది, ఈ నలుగురిని తీసేస్తే ఎలాగో వాళ్ళ పని నేనే చేసుకుంటున్నా కాబట్టి ఆ పని నేను చేసుకుంటేనన్నా కనీసం ఈ నలుగురు జీతాలన్నా మిగుల్చుకోవచ్చు అన్న కనీసపు తెలివితేటలన్నా గానీ ఉండాలి. అది లేదు ఇది లేదు అంటే నీకు పని చెప్పి చేయించుకోవటం రాదు, లేదా ఎఫిషియెంట్ పర్సన్ తీసుకోవడం రాదు, పోనీ వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైన్ చేసే ఉద్దేశం ఉందా అంటే, ట్రైన్ చేసే ఉద్దేశం, ఎందుకంటే ట్రైనింగ్ చేసినా వేస్ట్ వెళ్ళిపోతారు అంటే అక్కడ వాళ్ళు సార్ వాట్స్ హ్యాపెనింగ్, అది ఏం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎవరో ఒక మహానుభావుడు చెప్తారు ఏమంటారంటే, అలెగ్జాండర్ ఏం చెప్తాడంటే, నాకు గొర్రెల సైన్యానికి నాయకత్వం వహిస్తూ సింహాల సైన్యానికి నాయకత్వం వహిస్తున్న గొర్రె సైన్యం కంటే అంటే గొర్రె లీడర్ గా ఉన్నటువంటి సింహాల సైన్యం కంటే సింహం లీడర్ గా ఉన్నటువంటి గొర్రెల సైన్యం అంటే నాకు భయం అంటాడు. అదేంటంటే ఇక్కడ సింహం ఒకటే గొర్రెల కింద మిగతాయి అని చెప్పండి. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఈ 100 సింహాలు ఉండొచ్చు కాక, కానీ లీడర్ ఎప్పుడైతే గొర్రె ఈ పిరికివాడు అవుతాడో చేతగాని వాడు అవుతాడో, ఈ 100 సింహాల యొక్క క్యాపబిలిటీని, 100 సింహాల యొక్క పొటెన్సీని, 100 సింహాల యొక్క బ్రేవరీని, 100 సింహాల యొక్క కరేజ్ ని, 100 సింహాల యొక్క ఫైటింగ్ స్పిరిట్ ని వాడు ఆటోమేటిక్ గా పంచర్ చేస్తాడు, నీరు గార్చేస్తాడు. ఈ సింహాలు కూడా ఒక స్థాయికి వచ్చేసరికి ఆనా బొంద ఏం ఫైట్ చేస్తాను లేదు అన్న స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయి నీరసించిపోయి ఈ ఫైట్ చేయడం కూడా మానేస్తాయి అనమాట. ఆ స్థాయికి తీసుకురాగలుగుతాయి, ఎందుకంటే లీడర్ ఇస్ ఏ షీప్, లీడర్ గా గొర్రె ఉంది కాబట్టి. అదే ఒక లీడర్ గా సింహం ఉండి 100 గొర్రెలు ఉన్నాయంటే ఆ 100 గొర్రెలను ఒక పోరాట పటిమని పెంచగలుగుతాడు, ఒక ఫైటింగ్ స్పిరిట్ ని పెంచగలుగుతాడు. మీకు కూరలు ఉండక్కర్లేదు, మీ దంతాలు ఉండక్కర్లేదు, పంజా ఉండక్కర్లేదు, మీ కొమ్ములే చాలు, మీ కొమ్ములతో మీ పస చూపించవచ్చు అంటాడు. కమాన్ డూ ఆర్ డై అంటాడు, జై మహేష్మతి అంటాడు, అదే అంటాడు, ఇదే అంటాడు. మొత్తానికి వాళ్ళంటే వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోగలుగుతారు. రాను 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 ఈ గొర్రెలా ఉన్నటువంటి సైన్యం కూడా సింహాల సైన్యంగా అతి త్వరలో మారిపోతుంది. అటువంటి మోటివేషన్ ఇవ్వగలుగుతాడు, అటువంటి రిజల్ట్ అవుట్పుట్ కూడా తేగలుగుతాడు. అలా డూ ఇట్ ఆల్ ఐ డూ మైసెల్ఫ్ అనేవాడు ఏంటంటే సింహాలను పెట్టుకుని కూడా వాటితో పనిచేసుకోవడం రాక గొర్రెలాంటి లీడర్ అనమాట. అటువంటి లీడర్ అనేవాడు లైఫ్ లో ఎప్పటికీ ధనిక వర్గానికి చేరలేడు, డెఫినెట్ గా ఎప్పటికీ ధనిక వర్గానికి చేరలేడు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ పాయింట్ చెప్పే ముందు, ఎందుకంటే లాస్ట్ పాయింట్ చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి నేను చెప్తున్న పాయింట్ చెప్తున్నాను చూడండి. బ్లేమ్ గేమ్, నేను కాదు బాధ్యత అనేవాడు ఒకటైతే ఒక లక్షణం, లక్షణం నెంబర్ 2 నాకు అన్ని తెలుసు, లక్షణం నెంబర్ 3 భయము, లక్షణం నెంబర్ 4 కంఫర్ట్ జోన్, నెక్స్ట్ జడ్జిమెంట్, తర్వాత ఎక్స్క్యూజెస్, తర్వాత జనాలందరూ మెచ్చుకోవాలి, నేను అందరిలో మంచివాడు అనిపించుకోవాలి, జస్టిఫికేషన్ అంటే తను చేసిన దానికి సంజాయిచ్చుకోగలిగి స్టోరీ చెప్పుకోగలగాలి, ఈర్ష్య అసూయలు ఉన్నాయి, ఈర్ష్య అసూయలు ఫేకింగ్ అనమాట, అంటే లేని దాన్ని డాబు సరిగా చూపించి అవద్ద బతు బతకడం, సిగ్గుపడటము, ఇతరుల ఒపీనియన్కి అవసరాన్ని మించి విలువ ఇవ్వటము, అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుంది అన్న ఆలోచన విధానంలో ఉండడము. చివరిగా అతి తమాషా ఏంటంటే ఈ పైన చెప్పిన వాటిల్లో నాకే మానసిక లోపం లేదు అనుకోవడం, ఈ పైన చెప్పిన వాటన్నిటిలో నాకే మానసిక లోపము లేదు అనుకోవడమే అతిపెద్ద మానసిక లోపము. డెఫినెట్ గా ప్రతి మనిషికి ఏదో ఒక స్థాయిలో వీటిల్లో ఏదో ఒకటి గ్యారంటీగా ఉంటుంది కాబట్టి, ఉన్నది కాబట్టి వాడు అక్కడే పేదరిక స్థాయిలోనో మధ్యతరగతి స్థాయిలోనో ఆగిపోయినాడు. కానీ మిగతా విషయాలు మిగతా వాళ్ళందరి విషయం ఏంటంటే కనీసం వాళ్ళకి ఎస్ నాకు ఈ వీక్నెస్ ఉంది అని చెప్పి గుర్తించగలిగే అవకాశం అన్న ఉంది, గుర్తించగలిగే ఏమంటారు దాన్ని నిజాయితీ నిబద్ధత అన్న ఉంది, ఈ వ్యక్తిలో ఏంటంటే అసలు అది అలా ఉంది అన్న సంగతి కూడా గుర్తించగలిగే సమర్థత కూడా లేదు అంటే నాకు ఎన్నిట్లు ఏది లేదు, నేను ఇట్లాంటిది కా అంటే నాకు ఏ వీక్నెస్ లేదు, నాకు ఈ వీక్నెస్ ఏది లేదు, నేను నాకు ఈ కేటగిరీస్ లో ఏది నా దగ్గర వీక్ పాయింట్ గా లేదు అనే భ్రమలో ఆ వ్యక్తి బతికేస్తూ ఉంటాడు అనమాట. సో అసలు కనీసం మిగతా వాళ్ళందరికీ కూడా నా దగ్గర ఉన్నది కాబట్టి నేను దీన్ని ఎలా జలసీ ఉన్నాడు జలసీ ఉందని యాక్సెప్ట్ చేసే కదా దీని నుంచి బయటకు ఎలా రావాలనో, లేకపోతే ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి తన సొంతంగా నిర్ణయం ఎలా తీసుకోవాలనో, జడ్జిమెంటల్ గా ఉన్నాడు జడ్జిమెంట్ గా ఎలా ఉండకూడదన్నానో, లేదా బ్లేమ్ గేమ్ ఆడు బ్లేమ్ గేమ్ నుంచి ఎలా బయటికి రావాలనో, కంఫర్ట్ జోన్ లో ఉండేవాడు కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటకు రావాలనో, కనీసం వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఏం చేయాలనే నెక్స్ట్ ప్లాన్ అని వస్తుంది. ఈ కేటగిరీ పర్సన్ కి అసలు నేను అక్కడ ఉన్నాను అన్న సంగతే రియలైజ్ కాకపోతే, అంటే నాకు సమస్య ఉన్నదన్న రిలేషనే లేకపోతే, తను దాని ట్రీట్మెంట్ ఎక్కడికి వెళ్తాడు, దాన్ని ఓవర్కమ్ ఎక్కడవుతాడు, అంటే మిగతా వాళ్ళతో నాకు జ్వరం వచ్చిందనో దగ్గు వచ్చిందనో కడుపు నొప్పి వచ్చిందనో ఏదో ఒకటి వచ్చిందని వీళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కావాల్సిన మందులు వేసుకుంటే తగ్గుతుంది. సరే ఆ స్టోరీ వేరే. అసలు నాకు ఏ రోగం లేదు నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పి అనుకునే వ్యక్తికి ఇక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు, తను నిజంగా కనుక తను ఏదైనా అనారోగ్యం చేసినా సరే దాన్ని నేను పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ ఫైన్ యాక్ట్
పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ ఫైన్ అన్నాడు. జనరల్ గా మీకు ఇట్లాంటి నేచర్ ఎక్కడ చూస్తారంటే బాగా తూలిపోతుంటాడు మనిషి, బాగా ఫుల్ గా తాగే తూలిపోతుంటాడు. తూలిపోతూ ఎవరినైనా పక్కన స్టడీ, నేను ఫుల్ బాడీ తాగినా సరే ఫుల్ స్టడీగా ఉంటాను తెలుసా, నేను స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపోతా. అండి ఆ వ్యక్తి స్టీరింగ్ ముందు కూర్చొని నేను ఫుల్ బాటిల్ తాగినా సరే స్టీరింగ్ రాక్ సాలిడ్ గా నడపగలుగుతాను. బండి బండి ఎక్కడ తొనకదు బెనకదు, పర్ఫెక్ట్ గా నడిపించగలం. అంటే ఆ బండి అటు ఇటు ఊగుతూ ఉంటాడు మనిషి, అటు ఇటు ఊగుతూ ఉంటాడు పక్కన పట్టుకునే పట్టుకోవద్దు, నేను పడిపోతా అనుకున్నావా, నో నేను సాలిడ్ స్టడీ అంటుంటాడు అనమాట. అంటే వాడు రియలైజ్ అయితే కదా అరే నేను ఇక్కడ వీక్నెస్ లో ఉన్నా, నేను వీక్ అయ్యాను, నేను ఆయన రియలైజ్ అయితే తన పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవటం లేదా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచించటము సంథింగ్ ఆర్ అదర్ అనేది జరుగుతుంది. అటువంటి అసలు ఆ రియలైజేషనే లేకపోతే తను ఏ విధంగా తనకి ఆ విషయాన్ని రియలైజ్ కాగలుగుతాడు, ఏ విధంగా తను దాని నుంచి బయటికి రాగలుగుతాడు. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది మన ఈ యొక్క టాపిక్ కంక్లూజన్. ఆలోచిస్తూ ఉండండి. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు నా తరఫున, మా టెక్నికల్ టీమ్ తరఫున, మైండ్ మీడియా ఛానల్ తరఫున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.